ఒక సోదరి తన కానిస్టేబుల్ చిత్తూరు సహవాసం ఇప్పుడు తిరుపతిలో ఉమెన్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేస్తూ ఉంది. తన ఆఫీస్ కు వచ్చింది. తనతో మాట్లాడిన తర్వాత ఆ మాట నాకు బాగా ఆ ప్రభును స్తుతించా ఆశ్చర్యం అనిపించింది. తను ఏమంటదంటే, నాడే తను హైందవ కుటుంబం క్రైస్తవ్యం కాదు, భర్త కోమాలో ఉన్నప్పుడు ఎవరో ప్రభుని పరిచయం చేస్తే అట్లా వచ్చింది. తర్వాత ప్రభుని తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ భర్త సహకారం లేని పరిస్థితిలో కూడా తను కొనసాగుతూ ఉంది. చిత్తూరు తిరుపతి స్త్రీల సహవాసం బాధ్యతలు కూడా కోఆర్డినేటర్ గా కూడా పెట్టారట. తన అంటుంది, ఉదయాన్నే 5 గంటలకి నా రోజు ప్రారంభం అవుతుంది, 6:30 గంటల వరకు ఆరాధనలో ఉంటాను, మరలా 8 గంటలకి 11 బ్యాచ్ ఆరాధన ప్రారంభం అవుతుంది, అక్కడి నుంచి 9:30-10 గంటల వరకు 11 బ్యాచ్ ఆరాధనలో ఉంటాను, మరలా 1 గంటకి స్త్రీల ఆరాధన ప్రారంభం అవుతుంది, 2:00-2:30 వరకు అందులో ఉంటాము, మరలా 5 గంటలకి 11 బ్యాచ్ సిద్ధపాడు ప్రారంభం జరుగుతుంది, అందులో పాల్గొంటాను, 7 గంటలకి కిడ్స్ సహవాసం స్టార్ట్ అవుతుంది, అందులో పాల్గొంటాము, 8 గంటలకి మళ్ళా నైట్ మా జిల్లా ఆరాధన స్టార్ట్ అవుతుంది, 8 గంటల నుంచి రాత్రి 9:30-9:45 వరకు ఆరాధనలో ఉంటానని తను సాక్ష్యం చెప్తా ఉంది. ఏమంటుందంటే, నేను తొట్టెలు పడిపోతాను, నేను పక్క వెళ్ళిపోతాను అన్న భయం ఏ కొసానా లేదు, చాలా దేవుళ్ళు ఉంటున్నాను అని తను సాక్ష్యం చెప్పగలుగుతా ఉంది. నిజంగా ప్రభు ఆశ్చర్య కార్యాలు. ఆదివారం ఒక పూటకి పరిమితమైపోయిన పరిస్థితుల్లో నుంచి అనుదిన భక్తి, 3 పూట్ల భక్తి మాత్రమే కాదు, దినమెల్లా సంఘముగా ఆరాధించే స్థాయిలోకి ప్రభు ఎస్ఎఫ్జే పరిచయం తీసుకువెళ్తా ఉన్నారు. ఇన్ని ఆరాధనలో పాల్గొనాలి, ఇన్ని సహవాసాల్లో పాల్గొనాలి, నాకు పిల్లలు, ఇల్లు, ఉద్యోగము, దాంతోపాటు ఇది కూడా ఉంది అని ఏమాత్రం భారంగా కష్టంగా కాక భాగ్యంగా గొప్ప సంతోషంతో సోదరి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. ప్రభు గొప్ప కార్యాలు మన అనుదిన ప్రార్థనలు ఎడతెగని ప్రార్థన ద్వారా ఆంధ్ర తెలంగాణలో చేయబోతా ఉన్నారు. దానికి సాక్ష్యమే రోజు కట్టబడుతున్న సహవాసాలు. ఈ వారం అయితే 3 సహవాసాలు కట్టుకోబోతా ఉన్నాం. లాస్ట్ వీక్ అయితే 11 ఏలూరు స్త్రీల సహవాసం ఆరాధన గంభీరంగా జరిగింది. అంత బాగా జరుగుతున్నాయో అంతేనా ప్రభుని స్తుతించాలి. మంచిది. కొన్ని లేఖన భాగాలు మీ గమనాన్ని తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం వదుకుద్దాం, దేవుని వాక్యం వదుకుద్దాం, దేవుని వాక్యం వదుకుద్దాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 3:14 చదువుదాం. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 14 చదువుదాం. 3:14 చదువుదాం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఇంకా ముందుకు వెళ్తే 2వ అధ్యాయము 2వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. 2వ అధ్యాయము 2వచనంలో నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు, నీ యవన కాలంలోనూ చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ యవన కాలపు అనురాగం, 2, నీ వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 3వ అధ్యాయము మనం చదివిన 3వ అధ్యాయం 14వ వచనంలో నీ యజమానుడు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఖమ్మం సహవాసం అనుకుంటాను, సహోదరి భర్తను పిలుస్తుంది యజమానుడా అని పిలుస్తా ఉంది. అదేం పిలుపమ్మంటే సార్ అట్లాగే పిలిచిందిగా, యజమానుడా అంది. అవును, అవును, యజమాని అంటే భర్త. భర్త దేవుడు బైబిల్ గ్రంథంలో తనను తాను ఇశ్రాయేలీయులకి భర్తగా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడని ఆయన మాట్లాడుతున్న మాటల వెలుగులో నేను ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 54:5 చదవాలి. యెషయా గ్రంథము 54:5 చదివితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు. గాడ్ ఈజ్ యువర్ హస్బెండ్, గాడ్ ఈజ్ యువర్ హస్బెండ్. కొంచెం ఈ వాక్యాలు ఏమైనా మనకు అర్థం అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 11:2 చదువుదాం. కొరింథీయులకు రాసిన 2:11 చదివితే, దైవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవన్నని మిమ్మను ప్రధానం చేశాను అన్నాడు. సంఘాన్ని వధువుగాను క్రీస్తును వరుడుగాను, దేవుణ్ణి భర్తగాను ఇస్రాయేల్ ప్రజలను ప్రియురాలిగాను భార్యగాను ఆయన పోల్చి మాట్లాడుతున్న ఈ మాటల దగ్గర నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఆల్రెడీ మనకి బాగా తెలుసు ఫ్యామిలీ రిలేషన్స్ కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కూడా తెలుసు. భర్త అంటే ఎంత భక్తి, ఎంత భయము, ఎంత ప్రేమ, ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవుడు ఆయన ఏమాశిస్తా ఉన్నాడు, మన రిలేషన్స్ లో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లులందరికీ భార్యలందరికీ నేను ఏం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానంటే, ఆయన నీ యజమాని, ఆయన నీ భర్త. ఆ మాట అర్థమైతే ఎంత పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఆ మాటలు చెప్పి పంపిస్తారని విన్నాను. ఇక అంతా ఆయనే, ఏదున్నా ఆయనకే చెప్పుకోవాలి, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆయనకే చెప్పుకోవాలి. నిన్ను భరించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే. అదే పదప్రయోగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చదివితే, భార్యభర్తల బంధం కోసం మాట్లాడుతూ 29:30 డీపర్ సెన్స్ లో మాట్లాడుతున్నాడు ఆయన. తన శరీరమును ద్వేషించేవాడెవడనూ లేడు, గాని ప్రతివాడు దాన్ని పోషించును సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమునే ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. 31 పెళ్లి వాక్యం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. ఈ మర్మం గొప్పది. 32 ఆథర్ ఇంటెన్షన్, 32 ఆథర్ ఇంటెన్షన్, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. భర్తలారా, మీరు భార్యను ప్రేమించండి, భార్యలారా మీరు భర్తలకు లోబడండి అని చెప్పాడు కదా. ఇదంతా చెబుతుంది, దేనికోసం చెప్తున్నాడంటే క్రీస్తు అనే భర్త కొరకు, సంఘం అనే భార్య కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఉద్దేశం అది. మామూలుగా సహజంగా చాలాసార్లు ఏమంటామంటే, ఇట్లాగా వయసులో పెద్దవాళ్ళు ఉంటే మీరు మమ్మ లాంటి వాళ్ళు అని మనం మాట్లాడచ్చు, వయసులో పెద్దలు ఉంటే మీరు మా తండ్రి లాంటి వాళ్ళు అని మాట్లాడచ్చు, నువ్వు నా చెల్లి లాంటి దానివి, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి అని మాట్లాడచ్చు. కానీ ఎవరిని కూడా నువ్వు నా భార్య లాంటి దానివి, నువ్వు నా భర్త లాంటి వాడివి అని ఆ మాట ఎవరి దగ్గర అనలేము, అనకూడదు. ఎందుకంటే ఆ రిలేషన్ లాంటి రిలేషన్ ఇంకొకటి ఉండదు. భార్య భర్తల రిలేషను ఒకడే భర్త, ఒకరే భార్య. అంటే స్వపురుషులు. ఇక వేరే పరాయి పురుషుడు, పరాయి స్త్రీ అన్నది అపవిత్ర వివాహ బంధంలోకి ఎట్లాగైతే రాకూడదో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రధానం చేసుకున్నాను, నేను భర్తనై ఉన్నాను, ఈ పదాలు వాడుతున్నప్పుడు ఆయన ఇదే మాట మాట్లాడాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక భర్త ఉండకూడదు. ఆ పదాలు మనకు అర్థమైతే నేను ప్రాముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్ మనకు బాగా అర్థమయ్యాయి. ఫ్యామిలీ రిలేషన్స్ బాగా ఎవరు చెప్పాల్సిన పనుల, కొడుకు ఎట్లా చూసుకోవాలి, కూతుర్ని ఎట్లా చూసుకోవాలి, భర్తను ఎట్లా చూసుకోవాలి, భార్యని ఎట్లా చూసుకోవాలి, మనం బాగా కమిట్ అయిపోయాం. మనం కమిట్ అయిపోయాం, ఉద్యోగాలు చేసేది, సంపాదించేది, కష్టపడేది అంతా ఎవరి కోసమండి, ఇంకెవరి కోసమండి, నా కుటుంబం కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం అని చెప్పేస్తున్నాం. బాగా అర్థమైపోయింది. అర్థం కావలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు అంతకంటే ఉన్నతమైన రిలేషన్షిప్ ని మన దగ్గర నుంచి కోరుతా ఉన్నాడు. నీ భర్త కంటే నేను ఎక్కువై ఉండాలి, నీ భార్య కంటే నేను ఎక్కువై ఉండాలి, నీ పిల్లల కంటే నేను నీకు ఎక్కువై ఉండాలి, నాకంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించకూడదు అని దేవుడు మాట్లాడుతున్న పరిభాష అర్థమైతే, దేవుని బిడ్డలుగా మనం కొంత బేరీజ్ వేసుకొని బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం ఆత్మీయ జీవితానికి మంచిది, ప్రాముఖ్యంగా నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ప్రతి ఒక్కరికి, నేను ఒక 5 పాయింట్స్ మాట్లాడతాను, అవి 5 పాయింట్స్ నోట్ చేసుకోండి, దాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు, మీకు ఏమైనా ఉపయోగపడుతుంది. 5 పాయింట్స్ లో మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి 2 కుటుంబాలను ఇచ్చాడు, 2 ఫ్యామిలీస్ ఆయన మనకిచ్చాడు. మొదటి కుటుంబం, మనం ఎరుగుదము, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, వాళ్ళిద్దరూ ఏక శరీరము, దాన్ని ఫ్యామిలీ అన్నాం. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అవ్వను సహకారిగా ఇచ్చాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు, దాన్ని ఫ్యామిలీ అన్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో దాన్ని పెళ్లి అన్నాం. అయితే దాని దగ్గరకు వచ్చేసరికి నా జీవితంలో నా భర్తకి ఏ స్థానం అంటే సమానం, నాతో సమానం, నాకు నా భర్తకి సీక్రెట్స్ ఏమి ఉండకూడదు. ఆ స్థాయిలో కమిట్ అయ్యాం, ఆ స్థాయిలో భార్య భర్తల బంధాన్ని అర్థం చేసుకుంటున్నా. అయితే దేవుడు నేను భర్తను అన్న ఈ పదాలు వాడుతున్నప్పుడు, నువ్వు యవనకాలపు వైవాహిక ప్రేమ, యవనకాలపు ప్రియురాలివి అన్న పదాలు వాడుతున్నప్పుడు దేవుడు మనకేం అర్థం కావాలి? మేబీ ఇప్పుడు దాకా ఇట్లా అనుకుని ఉంటాం, నాకు 2 తండ్రులు, ఒకరు శరీర సంబంధమైన తండ్రి, 2 ఆత్మలకు తండ్రి. హెబ్రీ పత్రికలో ఆ పదాన్ని వాడాడు, 2 తండ్రులు అన్న పదం వాడబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. 2 తండ్రులు, శరీర సంబంధి అయిన తండ్రి, ఆత్మకు సంబంధి అయిన తండ్రి. శరీర సంబంధి అయిన తండ్రి ఎక్కువ, ఆత్మీయ తండ్రి ఎక్కువ అంటే ఆత్మకు సంబంధించిన తండ్రికే ఎక్కువ లోబడాలి కదా అన్నాడు ఆయన. ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కదా, అర్థమైంది. మా నాన్నకంటే పరలోకపు నాన్న ఎక్కువ, అర్థమైంది. అర్థం కావాల్సింది ఏంటంటే, నా భర్త కంటే దేవుడు ఎక్కువ, ఇది అర్థం కావాలి, ఈ వాక్యం ఆదికాండ 2వ అధ్యాయం ఈ వాక్యం చదివినప్పుడు నేను ఎలా ఆలోచించాను, ఎంత అన్ని బంధాలను పక్కన పడే, నీకు నీ భార్య ఎక్కువ, నీకు నీ భర్త ఎక్కువ, తల్లిని తండ్రిని విడిచి భార్యను అతుకో అన్నాడు కాబట్టి ఇక అమ్మా నాన్నకంటే భార్య ఎక్కువ కదా అనిపించింది. వాక్యం అలాగే చెప్పింది. ఆదికాండము 2వ అధ్యాయము 24 పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వాళ్ళిద్దరూ హత్తుకుంటారు అన్న మాట దగ్గర అమ్మ కంటే చాలాసార్లు పల్లెటూళ్ళు ఈ మాట మాట్లాడతారు. పిల్లం వచ్చిన తర్వాత అమ్మను మర్చిపోయాడు అని. మరి ఏం చేద్దాం, దేవుడు అలా చెప్పాడు, మర్చిపోమని కాదు కాని ఆ అమ్మ కంటే భార్య ఎక్కువ, నాన్న కంటే భర్త ఎక్కువ, అది మనకు అర్థమైంది. కానీ భార్యను ఇక్కడ 24 వచనం, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి, దేవుని నియమం బాగుంది, కానీ దేవుణ్ణి వదిలి భార్యను హత్తుకోవాలా, దేవుణ్ణి వదిలి భర్తను హత్తుకోవాలా, మధ్యలో దేవుణ్ణి పెట్టుకోవాలా, దేవుణ్ణి పక్కన పెట్టాలా, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలా, దేవునికి రెండవ స్థానాన్ని ఇవ్వాలా? ఒక ఆయన గృహ దర్శనం చేస్తా ఉన్నారు, భార్య ఆవిడ చాలా పేద స్థితి, దేవుడు తన జీవితంలో చేసిన కార్యానికే తనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే బిడ్డ, ఆయన భయపడుతున్నాడు, ఇదేంటండి ఆరోగ్యం పాడు చేసేసుకుంటుంది, ఇదేంటండి కన్యల ప్రార్థన ఏంటండి, నాకు వద్దు ఎలాగైతే నాకు వద్దు అన్నాడు, నాకు ఒళ్ళు మండి, దేవుడు ఎక్కువ నువ్వెక్కువ అని అడిగాను, దేవుడు ఎక్కువ నువ్వెక్కువ అని అడిగాను. దేవుడు 25 సంవత్సరాలు ఆరోగ్యంతో అందంగా ఉన్న తన కూతురిని తీసుకొచ్చి నీ ఒళ్ళో పెట్టాడు, ఆమెకు దేవుడు ఎక్కువ, తర్వాతే నువ్వు, తర్వాతే పిల్లలు, ఎవరైనా తర్వాతే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడి స్థానం కుటుంబ వ్యవస్థలో మనకి అన్ని బంధాలు అర్థమయ్యాయి. దేవునితో మనకున్న బంధం అర్థమవ్వాలి, కాబట్టి దేవుడు మనకి రెండు కుటుంబాలు ఇచ్చాడు, ఒకటి ఫిజికల్ ఫ్యామిలీ, ఈ కుటుంబాన్ని కలిగి ఉన్నాం, రెండో ఫ్యామిలీ స్పిరిచువల్ ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14-15 ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇలా అంటాడు, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, అమ్మా నీ కుటుంబం భూమి మీద మాత్రమే కాదు పరలోకంలో కూడా కుటుంబం ఉంది. ఇప్పుడు నీ భర్తతో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటావు, ఈ కుటుంబం నీ పిల్లలతో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటావు, నీ తల్లిదండ్రులతో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటావు. ఇది ఫిజికల్ ఫ్యామిలీ. దేవుడు మనకు వాగ్దానం చేసిన హెవెన్లీ ఫ్యామిలీ, పరలోక కుటుంబంలో యుగ యుగాలు ఉంటాం. రెండు కుటుంబాలు, 3:14 పరలోకమందున్న కుటుంబం, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం మనం పిలువబడుతుందో. దేవుడు మనకి రెండు కుటుంబాలు ఇచ్చాడు, ఆ రెండు కుటుంబాల్లో బాగా టూ మచ్ గా మనం ఇన్వాల్వ్ అయిపోయింది ఎర్త్లీ ఫ్యామిలీ, భూ సంబంధమైన కుటుంబం దగ్గర ఇక కాలు చేతులు కోసేసుకుంటాం, పాతలు పెట్టేసుకుంటాం, గుండెలు ఆగిపోతాయి, గుండెలు బాధేసుకుంటాం, చెంపలు పెరికేసుకుంటాం, ఇంకేమన్నా ఉందా, వాళ్ళే నా ప్రాణం, వాళ్ళే నా జీవితం, వాళ్ళే నా సర్వస్వం, వాళ్ళు లేకపోతే నేను లేను. తెలుగు సినిమాలు బాగా చూసి అట్లా తయారైపోయాం, 7 జన్మల బంధం, ఎన్నెన్ని జన్మల బంధం, ఆ పనికి మళ్ళీ అబద్ధాలన్నీ తలకి ఎక్కించుకొని ఇక జీవితానికి ఇంకేమి లేదు, నేను, నా భర్త, నా పిల్లలు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే యూ హ్యావ్ ఎటర్నల్ ఫ్యామిలీ, యూ హ్యావ్ హెవెన్లీ ఫ్యామిలీ, ఎటర్నల్ ఫ్యామిలీ, పరలోక కుటుంబం, శాశ్వత కుటుంబం, నిత్యమైన కుటుంబం, పరలోకపు తండ్రి శాశ్వతమైన దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. నీ తండ్రి కొంతకాలమే, నీ భర్త కొంతకాలమే, నీ పిల్లలు కొంతకాలమే, కలిసి పుట్టలేదు. చాలాసార్లు మాట అంటారు, భార్య భర్తలు ఓ ఏజ్ లో వేరియేషన్ ఉండాలి అన్నారు. అవును ఉండాలి, ఎంత, కనీసం 1 సంవత్సరం అన్నా ఉండాలి, కనీసం 1 నెల అన్నా ఉండాలి. ఆ 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏజ్ వేరియేషన్ ఉంది కదా, ఆ ఏజ్ వేరియేషన్ నీకేం చెప్పాలంటే కలిసి పుట్టలా, కలిసి చచ్చిపోరు, కలిసి పుట్టలేదు, కలిసి చచ్చిపోరు. దేవుడు మధ్యలో సహకారుడు, ఒకరికి ఒకరు పురుకొల్పుకోండి, ఒకరు ఒకరు కలిసి నేను చెప్పిన నా చిత్తం చెయ్యండి అని ఆదాము అవ్వను కలిపినట్టుగా నీకు ఒక భర్తనిచ్చాడు, నీకు ఒక భర్తనిచ్చాడు. నేను అనుకుంటాను ఎంత ధన్యురాలు, లార్డ్ లాగా ఇంట్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే అన్ని జరిగిపోతాయి, ఏం కష్టపడాల్సిన పనులా, కష్టపడాల్సిన పనులా మహారాణి. దేవుడిచ్చాడు, సహకారిగా ఇచ్చాడు, సహకారిగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? నేనేమంటానంటే పరీక్షిస్తాడు దేవుడు భూమి మీద. పరీక్షాకాలం, ఈ పరీక్షాకాలంలో చక్కటి భర్తనిచ్చి, మంచి హోదాలో ఉన్న భర్తనిచ్చి, సంపాదించే భర్తనిచ్చి, ప్రేమించే భర్తనిచ్చి చూస్తాడు. అవును గాని నేనెక్కువ భర్త ఎక్కువ, నేనెక్కువ భర్త ఎక్కువ చూస్తాడు. రెండు కుటుంబాల్లో బాబు నీకు ఏ కుటుంబం, ఈ కుటుంబం ఎక్కువ. అందుకే సార్వత్రిక సంఘము అన్న దృక్పథంలోకి మనం వస్తే, సార్వత్రిక సంఘము అన్న దృక్పథంలోకి వస్తే నిజంగా ఈ నారో మైండ్ గిరిగీసుకొని గిరిగీసుకొని, మహా అయితే నా కుటుంబం, దాటితే మా అమ్మగారి కుటుంబం, దాటితే మా ఆయన గారి కుటుంబం, అంతే అంతే. ఈ గిరిగీసుకొని నారో మైండ్ తో ఉండే మెంటాలిటీలో నుంచి మహాదేవుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయనది, పరలోకంలో ఉన్న ఇన్ని తరాల్లో పుట్టి దేవుణ్ణి ఆరాధించిన ఆ వేవేల పరిశుద్ధులుండే పరలోకం ఆ పెద్ద కుటుంబం నాది. ఆ స్పృహ మనల్ని అనేకుల కొరకు ప్రార్థించేటట్లుగా, మనల్ని అందరినీ ప్రేమించేటట్లుగా దేవుడు మనల్ని ఆ స్థాయిలోకి తీసుకొస్తాడు. చాలా ప్రాముఖ్యమైన గ్రహింపు ఏంటంటే, నాకు రెండు కుటుంబాలు ఉన్నాయి, ఒకటి భూమి మీద ఉన్న కుటుంబం, రెండు పరలోకం ఉన్న కుటుంబం. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ పరలోకానికి ప్రయాణం చేస్తున్నాయి. ఆ పరలోకానికి ప్రయాణం చేస్తున్నప్పుడు లోతు భార్య వెనక తిరిగి చూసినట్టుగా, లోతు భార్య వెనక తిరిగి చూసినట్టుగా లోక సంబంధమైన వాటిలో విజయవాడలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చాక గృహ దర్శనాలకు వెళ్ళాం. ఆవిడ అంటుంది, ఓ నీరొచ్చేసాయి, సామాన్ తడిసిపోతుంది, అది తడిసిపోతుంది, ఇది తడిసిపోతుంది, వరదలు వస్తా ఉంటే సామాన్ తడిసిపోతుందని గుర్తు రావాలా, చస్తే నేను పరలోకానికి వెళ్తాను లేదా గుర్తు రావాలా, ఇప్పుడు ఇంతమంది నాశనం అయిపోతున్నారు, దేవుడు ఉగ్రత మండిపోతా ఉంది, మనుషులు మారు మనసు పొందట్లేదు, వీళ్ళు చస్తే నరకానికి పోతారు, అది గుర్తు రావాలా, నా బింది నా తెప్పాల తడిసిపోతాడని గుర్తు రావాలా. నాకనిపించిందమ్మా, నాకు నీలో లోతు భార్య గట్టి వస్తుందమ్మా అనిపించింది అన్నాను కూడా. పెద్ద ఆవిడ పైగా ఆత్మీయురాలని అర్థం చేసుకుంది రండి. కాబట్టి పిల్లరా, పరలోకపు కుటుంబాన్ని మర్చిపోవద్దు, సార్వత్రిక సంఘాన్ని మర్చిపోవద్దు, దేవుడు అందరికి ప్రభువు అన్న విషయం మర్చిపోవద్దు, గిరి చేసుకొని నేను నా భర్త నా పిల్లలు అని కూర్చోవద్దు. మన ఇక్కడ ఉండిపోయేవారం కాము, వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక కుటుంబాన్ని కలుసుకోవడానికి, పరలోక కుటుంబాన్ని కలుసుకోవడానికి, పరలోక కుటుంబాన్ని కలుసుకోవడానికి వెళ్ళాలి. దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం. కాబట్టి మొదటి మాట, దేవుడు రెండు కుటుంబాలను మనకిచ్చాడు. రెండో మాట యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించిన మాదిరి ఏంటంటే, ఆయన్ని కన్న తల్లి మరియా, ఆయన తండ్రి యోసేపు, ఆయన తర్వాత పుట్టిన తోబుట్టులు, వీళ్ళందరూ ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించిన మాదిరి ఏంటంటే, ఆయన పరసంబంధమైన కుటుంబాన్ని దాని ఏమంటే ఫిజికల్ ఫ్యామిలీ కంటే స్పిరిచువల్ ఫ్యామిలీని, భౌతిక కుటుంబం కంటే ఆత్మీయ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించి చూపించాడు. మతి సువార్త 12:46-50 చదవాలి. మతి సువార్త 12:46-50 చదివితే, ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయన మాట్లాడగోరు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిల్చుండది. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినవు అని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేజాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని. ఏం నేర్చుకుందాం ప్రభు జీవితం దగ్గర? ఏం నేర్చుకుందాం ప్రభు జీవితం దగ్గర? చాలాసార్లు అనిపిస్తుంది సంఘ జీవితానికి అలవాటైతే, సంఘంలో అంగము అన్న విషయం నీకు అర్థమైతే, సహజంగా ఏం చేస్తాము మనం? ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు అన్నం పెట్టుకుంటాము, భర్తను చేసుకుంటాము, ఇంట్లో పనులు చేసుకుంటాం. ఇప్పుడు సంఘ సభ్యులు ఎవరైనా ఇంటికి వచ్చారు, ఏం చేద్దాం? మన పనులు మనం చేసుకుంటే అలా కూర్చోబెడతామా? సరే, సంఘ కార్యక్రమం జరిగింది, వార్షికోత్సవం జరిగింది, భోజనాలు తింటున్నారు, కూర్చున్నారు, ఏం చేద్దాం? మళ్ళా పక్కనే భర్త పక్కనే భార్య కుటుంబ సభ్యులంతా ఒకచోటే. ఆత్మీయ కుటుంబానికి విలువనిస్తే, ఇప్పుడు ఇంట్లో మనమే మాట్లాడతాం కదా, బయటకు వచ్చాం కదా, వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళని పలకరిద్దాం, వీళ్ళని పట్టించుకుందాం, నీ పని నువ్వు చేసుకో, నేను వాళ్ళతో కలుస్తాను, నువ్వు సిస్టర్స్తో కలు, నేను బ్రదర్స్తో కలుస్తాను. సంఘ జీవితం, సంఘ జీవితం. యేసుక్రీస్తు ప్రభు అమ్మను ముందు పెట్టుకొని, ఓ అమ్మ నీకంటే వీళ్ళు ఎక్కువ నాకు అన్నాడు ఆయన. చెల్లాయిని తమ్మును ముందు పెట్టుకొని, రే నీకంటే ఇది ఎక్కువ నాకు అన్నాడు ఆయన. ఎవరు? నా తల్లి. ఎవరు? నా సహోదరులు. పరలోకపు తండ్రిని బట్టి నాకు రెండు కుటుంబాలు. ఆ రెండు కుటుంబాల్లో మీరున్నారు. ఆ రెండు కుటుంబంలో రెండో కుటుంబం ఆత్మీయ కుటుంబం ఉంది. మీరు తండ్రి చిత్తం చెయ్యట్లేదు, తండ్రి చిత్తం చేస్తున్నారు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. సభనంద ప్రియులరా, మనం తప్పకుండా ఈ విభజన అర్థం కావాలి. అందుకే కుటుంబాన్ని బిల్డ్ కోర్ చేస్తా ఉన్నాం. ఆ బిల్డ్ కోర్సులో కుటుంబాన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే, చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ, సంఘం కుటుంబం. అది ఎట్లా కుటుంబం అయింది? బైబిల్ అదే చెప్తా ఉంది, పరలోకంలో ఉండే కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, పరలోకపు తండ్రి చిత్తం చొప్పున చేయువారే నా కుటుంబం. రోజు నువ్వు మధ్యాహ్నం స్త్రీల సహవాస ఆరాధనలోకి వస్తున్నప్పుడు నీకు ఎట్లా ఉండాలి అంటే, కుటుంబంతో కలుపుతున్నట్టు. సహజంగా మనం సంఘజీవులు ఒంటరిగా ఉండలేం, ఒంటరిగా ఉండలేం. పిల్లలు ఒంటరిగా ఉండరు, పిల్లలు అందరితో ఆడుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఒంటరిగా ఉండరు, అందరితో కలిసిపోతారు, మాట్లాడుతూ ఉంటారు. కాస్త వస్తే దూరంగా ఉండేది, ఎక్కువ టైం మాట్లాడకుండా ఉండేది మేమే. చక్కగా పిల్లలు కలిసిపోతారు, మీరు కలిసిపోతారు. ప్రశ్న ఏంటంటే, కలిసిపోవడం, అందరితో కలిసి ఉండడం మంచిది, కానీ దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వటం, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వటం, విశ్వాసులకు ప్రాధాన్యత ఇవ్వటం. ఇంట్లో ఎలా ఉంటున్నారో సంఘంలో అందరితో అలా ఉండాలి. ఒకవేళ రెండింట్లోనూ ఏది ఎక్కువ అన్న మాట దగ్గరకు వస్తే, ప్రభు చెప్పిన బోధ, ప్రభు నేర్పించిన మాదిరి అంటే, నీకు నీ కుటుంబము కంటే నీ సంఘం ఎక్కువ అవ్వాలి, నీకు నీ కుటుంబము కంటే నీ సంఘం ఎక్కువ అవ్వాలి. అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నీకు బాగా నచ్చుతారంటే లోక సంబంధి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నచ్చరు దేవుని బిడ్డలు. వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని వాక్యం అట్లా చెప్తుంది. రెండు కుటుంబాల్లో దేవుని కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని చేసేవారికి యేసుక్రీస్తు ప్రభు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకా ఎంత కఠినంగా మాట్లాడతాడు. నేను అనుకున్నాను, నేను ఏమనుకున్నానంటే, తల్లిని తండ్రిని కంటే కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి అన్నాడు, పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి అన్నాడు, ఎక్కడైనా భర్త కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, భార్య కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి అని అన్నాడా అని చూశాను. అన్నాడు. ఆ వాకింగ్ అనిపించిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది. ఈ పెళ్లి ప్రసంగాలు విన్న ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను. అంటే అర్థం ఏంటంటే, నీకు నీ భార్య లోకం, నీకు నీ భర్తే లోకం. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అన్న మాట దగ్గర దేవుణ్ణి కూడా వదిలేశా? దేవుడి కంటే ఎక్కువ కుటుంబ బంధం కాదు, కానే కాకూడదు. లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 14:26 25-26 అంటాడు. బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని, అంటలేం చేద్దాం, భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను ఇంకా మించి మాట్లాడుతున్నాడు, నీ ప్రాణమును కూడా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. భార్యను కూడా పిల్లలను కూడా, తల్లిగా పిల్లల్ని పెంచడం నీ బాధ్యత, భార్యగా భర్తను బాగా చూసుకోండి నీ బాధ్యత. ఎవరు చెప్పారు? చేస్తున్నావు. దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి చెప్తా ఉన్నాడు. లవ్ యువర్ నైబర్, ప్రే ఫర్ యువర్ ఎనిమీ. మీ శత్రువు కొరకు ప్రార్థించండి, మీ పొరుగు వారిని మీలాగా ప్రేమించండి, సహోదరును ప్రేమించండి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరో చెబితేనే దాన్ని బాగా తీసేసుకున్నాము. దేవుడు చెప్తే తలకెక్కదా? దేవుడు చెప్తే కనబడతలేదా? దేవుడు చెప్తే అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు ప్రభు అయితే దేవుడు ఎక్కువ, కుటుంబము కంటే దేవుడు ఎక్కువ, కుటుంబము కంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంఘం ఎక్కువ కావాలి. అందుకే నేను ఎంఫసైజ్ చేసి ఏం మాట్లాడుతున్నానంటే, ఎస్ఎఫ్జే ప్రతి సహవాసము సంఘం. అదేంటండి సంఘం అంటే? బిల్డింగ్ ఉండాలి కదా. ఎక్కడుంది బైబిల్? అలా లేదు. సంఘం అంటే బిల్డింగ్ ఉండాలి కదా. సంఘం అంటే ఆదివారం ఆరాధన జరగాలి కదా. అది కాదు బైబిల్ చెప్పింది. సంఘం అంటే విశ్వాసులు ఉండాలి, సంఘం ఏకత్వంతో ఉండాలి, సంఘం యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలి, సంఘం మీద పెద్దలు ఉండాలి, సంఘంలో బాప్తిస్మాలు రొట్టె ద్రాక్ష రసాలు ఉండాలి. ఇవి మాత్రమే పారామీటర్స్. అవన్నీ మనం చేస్తున్నాం. ఆదివారం ఉదయకాలం రొట్టె ద్రాక్ష రసాలు పెడుతున్నాం. ఆదివారం మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలోనూ, లేకపోతే శనివారం స్త్రీల ఆరాధనలోనూ, సాయంకాలం ఆదివారం జిల్లాల ఆరాధనలో కూడా రొట్టె ద్రాక్ష రసాలు పెట్టాలని ఉన్నా సరే, ఇక అవి పెడితే మొత్తానికి సంఘాలకి ఏవైతే సోకాల్డ్ సండే చర్చెస్ ఉన్నాయో ఆ సండే చర్చెస్ కు దూరం అయిపోతారు. ఎందుకులే వాటికి దూరం చేయటం? మన దగ్గర జీవం ఉంటే ఆ సంఘాలకు ఏమైనా ఉపయోగపడతారు కదా అని ఆగిపోవడమే గాని, లేకపోతే ఏముంది, రొట్టె ద్రాక్ష రసాలు కావాలంటే రోజు తినొచ్చు, రోజు తాగొచ్చు. ఇన్ని చేస్తున్నాం, అది ఎంత పని? ఆదివారం ఉదయ కాలానికి ఎందుకు పరిమితం చేశామంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనం పూర్తిగా సంఘాలకు దూరంగా ఉండి సంఘాలు మనం బాగు చేయలేము అన్న ఉద్దేశం. కావున పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు తన కుటుంబం కంటే దేవుని కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దేవునికి, దేవుని కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవ మాట, మొదటి మాట, దేవుడు మనకు రెండు కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకటి ఫిజికల్ ఫ్యామిలీ, రెండు స్పిరిచువల్ ఆర్ హెవెన్లీ ఫ్యామిలీ. రెండోది, యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్ ఫ్యామిలీ కంటే స్పిరిచువల్ ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మనం కూడా అలాగే ఉండాలి. మూడవది, కుటుంబ బంధాలు ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం తాత్కాలికమైంది, ఒక కుటుంబం శాశ్వతమైంది. మత్తయి సువార్త 22:30 చదువుదాం. మత్తయి సువార్త 22:30 చదివితే, 22:30 చదివితే ఆయన అంటాడు, పునరుద్ధానమందు ఎవరును పెండ్లు చేసుకొనరు, పెండ్లకి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. ఇంకెక్కడది ఏడేడు జన్మల బంధం, ఎన్నెన్ని జన్మల బంధం ఇంకెక్కడుంది? ఒకే ఒక్క జన్మ, అది పరీక్షాకాలం. ఆ పరీక్షాకాలంలో దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లల్ని బట్టి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, కలిసి దేవుణ్ణి చిత్రం చేయాలి. తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత బిజినెస్ పార్ట్నర్ లాగా ఇలా అనుకుంటాం, సినిమా యాక్టర్లు సినిమా నటించిన తర్వాత నువ్వు బాగా నటించావు అని ఎట్లా మాట్లాడుకుంటారు? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావు, అంతవరకే అంతవరకు ఏడకొచ్చిన తర్వాత నువ్వు నా దానువు నువ్వు నా వాడువు అదేం ఉండవు. అక్కడ పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు, పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు, భూమి మీద మాత్రమే పెళ్ళిళ్ళు. పరలోకంలో యుగ యుగాలు ఉంటాం, పరలోకంలో వరుడుగా ప్రభు, వధువుగా సంఘం. అంతే అంతే, ఆయన స్థానాన్ని ఎవరికి భూమి మీద ఇవ్వడానికి వీల్లేదు. ఆయన స్థానాన్ని మొదటి స్థానం, కేంద్ర స్థానం దేవునికి ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. దాన్నే భూమి మీద మనం ప్రాక్టీస్ చేయాలి. పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29 ఆయన అంటాడు, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలం సంకుచితమే ఉంది. ఉండేది కలిసి ఉండేది పెళ్ళి అయితే చివరిదాకా బాగుంటే మహా ఉండేది 34 సంవత్సరాలు సంకుచితం. కాలం సంకుచితమే ఉంది గనుక ఇక మీదటి భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. అదేంటి అదేంటి? ప్రేమ మంచిదే కానీ టూ మచ్ ప్రమాదం. భార్యలారా మీ భర్తలు ప్రేమించండి అంటే దేవుడి కంటే ఎక్కువనా, సంఘం కంటే ఎక్కువనా? కాదు కాదు కాదు. తల్లిని ప్రేమించాలి, పిల్లని ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. ఇదేమి ఎటర్నల్ లవ్ కాదు, ఎవర్ లాస్టింగ్ లవ్ కాదు. కావున ప్రిల్లగా ఆయన అంటాడు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. నాకు అర్థం కాదు బాబు పౌలు, మరి పెళ్లి చాలా శ్రేష్టమైనది కదా, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదంటే బైబిల్ సరిగ్గా చదువు అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదంటే నువ్వేదో పెళ్లి అంటే అది ముఖ్యం అది తప్పదు అన్నట్టు మాట్లాడుతున్నా గానీ ఈ చిన్న అసైన్మెంట్ లో ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి మేము చేసుకోలేదు అంటాడు. ఏలీషా అంటాడు చాలా మంది అంటారు. చేసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ప్రయారిటీస్, దేవునికి ఇవ్వాల్సిన స్థానం కుటుంబంలో భర్తకు కూడా భార్యకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. సంఘం యొక్క స్థానం ప్రాముఖ్యమైంది. అది శాశ్వత బంధం, దేవునితో ఉండే బంధం, పరిశుద్ధులతో ఉండే బంధం, శాశ్వతమైన బంధం, భూమి మీద ఉండే బంధాలు. అదేది ఆతాలి ఈతాలి ఏతాలి అయినా సరే గట్టితాలి అట్లాంటివి ఏమి లేవు. ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ కొంతకాలం సహకారులుగా ఒకరినొకరు బలపరచుకోవడానికి ఉన్నాం. ఇండియన్ కల్చర్లో అంటే వెస్టర్న్ కల్చర్లో డైవర్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. మనం దాన్ని కొంచెం దాన్ని మనం ఎంకరేజ్ చేయలేం కానీ దాని ఏమంటామంటే కాంట్రాక్ట్లో చూస్తారు. భార్యభర్తల బంధం కాంట్రాక్ట్లో ఉంటుంది. నాకు అనిపిస్తుంది అట్లాగే ఉంది. శాశ్వత బంధం అనుకోవడానికి లేదు. ఆయన చెప్పాడు కాబట్టి ఒకరికి ఒక భార్య ఒక భర్త విడాకులు లేవు అన్నారు కాబట్టి ఉండాలి. కానీ మరీ చెవులు కోసేసుకొని చేతులు కోసేసుకొని తల బాధేసుకొని కిరసనాలు పోసేసుకొని లోకంలో ఉండే ఆ భయంకరమైన ఆ పరిస్థితిలో మనలో ఎవరో లేరు, ఉండకూడదు అని చెప్పడానికి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి పరలోకంలో పెళ్లిళ్ళు లేవు. ఎంత నిండా భార్య భర్తలు రకరకాల ఫోటోలు తీసుకుని పెట్టుకుంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదగాలి, నువ్వు మారాలి, నువ్వు ఈ బంధాలే తప్ప నీకు వేరే బంధం కనబడ్డావునా. దేవుడితో నీ బంధం, పరిశుద్ధులతో నీ బంధం, పరలోక కుటుంబంలో నీ స్థానం నీకు అర్థం కావాలి. కావున ప్రిలర తాత్కాలికమైన బంధాలు అందుకోసం లవ్ లెస్, తక్కువగా, ఎక్కువ కాదు తక్కువగా. భార్యలు ఉన్నవారు భార్య లేనట్టు అన్నాడు. ఇక్కడ భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టు పైకి చెప్పొద్దు అలాగని చెప్పి బ్యాలెన్స్ చేయటం మంచిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగో మాట దేవుని కుటుంబంలో సభ్యుల్ని ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఎలాగా దేవుని కుటుంబంలో సభ్యులు అవుతారన్నమాట దగ్గర యోహాను సువార్త 12:13 యోహాను సువార్త పన్నెండవ వచనం 13వ వచనం చదివితే ఆయన అన్నాడు, ఎందరు తనను ఎందరు అంగీకరించరో వారికి అందరికి, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పుట్టిన వారందరు దేవుని పిల్లలు అన్న మాట ఒక రకంగా కరెక్టే, మరో రకంగా కాదు, సాతాన్ పిల్లలు అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంటే సంఘం, దేవుని ఎరిగిన బిడ్డలు, వారంతా కూడా దేవుని బిడ్డలు, వారంతా మన కుటుంబం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు, దైవాత్మచేత నడిపించబడుతున్నవారు, యేసుక్రీస్తు ప్రభును ప్రగాఢంగా ప్రేమిస్తున్నవారు, పరలోకం కొరకు నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి లోకంలో పరిశుద్ధులకు సపరిలు చేస్తూ పరిచర్య చేస్తూ ఏం లాభం మనకి? రోజు ఈ ప్రార్థన పెట్టుకోవడం, ఫోన్లు చేసుకోవడం ఏం ఆశిస్తా ఉన్నా? ఏదో ఆశించి స్వార్థం కోసం కాదు, ప్రభువును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, పరలోకాన్ని ప్రేమించి, నీతిని ప్రేమించి, దేవుని రాజ్యాన్ని ప్రేమించి కదా. ఇక్కడ విసుగు, అలసట, బోరు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. దేవుని కుటుంబం అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ, దైవాత్మ చేత నడిపించబడుతున్న వారందరూ దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఉన్నాము, ఆ కుటుంబాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. చివరిగా దేవుడు మనకు ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుతున్న మాట, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు చూపించాడు, యేసుక్రీస్తు ప్రభు బోధల్లో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదివితే ఆయన అంటాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎక్కువగా దేవుని కంటే కుటుంబం ఎక్కువ కాకూడదు, దేవుని కంటే కుటుంబం ఎక్కువ కాకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 29 30 వచనాలు అందుకు యేసు నా నిమిత్తం సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూమినైనా విడిచినవాడు, మొదటి మాట ఇంటిని విడిచినవాడు కుటుంబాన్ని విడిచినవాడు ఆయన నిమిత్తము మనం పోగొట్టుకోవటం, ఆయన నిమిత్తం మనము వాళ్ళతో గడిపేసాము. నిన్న ఒక కుటుంబంతో మాట్లాడుతున్నాను, వాళ్ళు విజయవాడే, అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, చిన్న అబ్బాయి హోంగార్డ్ జాబ్ కోసం వచ్చాడు. దాని మీద మళ్ళా అబ్బాయితో, పెద్ద అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆర్ స్టాన్లీ గారు, బ్లెస్సింగ్ విత్ మిషన్ ఫౌండర్, ఆయన దగ్గరికి సహకారికి వెళ్ళిపోయాడు. నాకు ఆర్ స్టాన్లీ గారు పరిచయమైన 2014వ సంవత్సరం నుంచి అక్కడ ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, భార్యను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన సహకారిగా ఉన్నాడు, ఆ పరిచయలో వాడబడుతున్నాడు. రీసెంట్ గా వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయారు సేవ చేయడానికి, భార్య భర్తలో అమ్మా నాన్న కూడా సేవ కోసం చెన్నై వచ్చేసారన్నా అంటున్నాడు. నాకు భలే అనిపించింది, ఎక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం, ఎక్కడ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఎక్కడ స్థలాలు కూర్చుకుందాం అనుకుంటున్నాం, ఎక్కడ మన జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాం. దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని ప్రజలు, దేవుని పరిచర్య, ఆ శాశ్వత రాజ్యం కోసం సిద్ధపడుతున్నా, లేకపోతే లోకస్తుల వలె భూ సంబంధమైన మనసు, కుటుంబాల కొరకు ఎక్కువ ప్రాధాన్యతలు, అవసరమైతే కుటుంబం కోసం సంఘంతో గొడవడడం, అవసరమైతే కుటుంబం కోసం సంఘాన్ని ఉద్ధరించుకోవటం, అవసరమైతే కుటుంబం కోసం ఆత్మీయతను పాడు చేసుకోవటం ఎంత మాత్రం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఆయన అంటున్నాడు, 33వ వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం మొదటి స్థానం అయి ఉండాలి, మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వటం మనం నేర్చుకోవాలి అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రాధాన్యతలు రోజు సంఘంతో గడుపుతా ఉన్నప్పుడు నేను ఈ మాట అంటాను, సంఘంలో చేస్తున్న పరిచర్లో ఒక పరిచర్య ఏంటంటే క్రమశిక్షణ, దిద్దుబాటు. యేసుక్రీస్తు ప్రభు నిర్దాక్షిణ్యంగా మాట చెప్పాడు, దిద్దుబాటు సంఘంలో అంటే ప్రేమానురాగాలు మాత్రమే కాకుండా తేడాలు వస్తే సరిగ్గా లేకపోతే వెలేసేయండి అన్నాడు. వెలేయడానికి ముందు ఏమన్నారంటే ప్రైవేటుగా మాట్లాడండి, పెద్దలు వెళ్ళి మాట్లాడండి, సంఘానికి చెప్పండి, ఎంత చెప్పినా తలకెక్కకపోతే బయటికి గెంటేయండి సంఘంలోంచి అన్నాడు. మాక్సిమం ఎస్ఎఫ్జేలో డిసిప్లిన్ అంత ఉండదు, అందరూ చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కానీ ఎవరిదైనా సరే ఇక కోప్పబడాలి, చెప్పాలి, అర్థం కావట్లేదు అన్నప్పుడు కోప్పబడ్డానే జనరల్ గా లోకం ఇవ్వద్దంటే నువ్వెవడవే చెప్పడానికి, నువ్వేంటి మాకు చెప్పడానికి, లోకంలో జనరల్ రియాక్షన్. సంఘంలో ఎలా ఉంటదంటే పొరపాటు అయిపోయిందన్న, తప్పైందన్న, ఇంకోసారి జరగకుండా చూసుకుంటామన్న. అదేంటది? బికాజ్ దిట్ ఈజ్ ఎటర్నల్ ఫ్యామిలీ. సంఘం నీ శాశ్వత కుటుంబం, సంఘం నీ పరలోక కుటుంబం. ఆ సంఘంలోంచి బయటికి వెళ్తే లోకంలో పడాలి, ఒక ఆయన కూతురికి పెళ్లి చేశాడు. ఆ కూతురు పెళ్లి చేసిన కాడ అప్పటికే హైందవ సంబంధం, సరే బాబు చేసుకుంటున్నా చేసుకో మమ్మల్ని వదిలి అన్నాం. అక్కడ ఏదో డాన్స్ వేశారని తెలిసిన తర్వాత తప్పదు చెప్పాలిగా, కఠినంగానే మరి ఇలా చేశారు కదా అన్న మాట మాట్లాడాను. దాని మీద మొత్తానికి ఆయన ఆగిపోయాడు. కానీ చాలా బాధపడ్డాం, ఆగిపోతే ఎక్కడికి వెళ్తాడు, సంఘాన్ని వదిలేస్తే ఎక్కడ పోతావు, ఇలా రోజు నీకు ఫోన్ చేసి నేను బలపరిచి నీకోసం ప్రార్థన చేసి సంఘం ఎక్కడ ఉంది? దిద్దుబాటు చాలా మంది పాజిటివ్ గా తీసుకొని నిజమే పొరపాటు అయింది, ఇంకోసారి జరగదు, పొరపాటు అయింది, తప్పయింది, క్షమించండి. విజయవాడ సహవాసంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తే పెద్ద వయసు, మాకంటే పెద్ద వయసు, కూర్చోబెట్టి తలాంటి ఏంటి మీకు కరెక్టేనా, ఇది పద్ధతేనా, ఇలా చేస్తారా అంటే ఎంత చిన్నపిల్లల్లో లోపడతారు. ఒక సిస్టర్ అయితే బ్రదర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద కాళ్ళు పట్టుకోపోయింది కూడా, తమ్ముడా తప్పయింది ఏమనుకోవద్దని. ఏమైపోతుంది ఎందుకు అట్లాగా? బికాస్ దిస్ ఈజ్ యువర్ ఎటర్నల్ ఫ్యామిలీ. దేవుని సంఘాన్ని నీ కుటుంబం కంటే ఎక్కువగా చూడడం నేర్చుకో, దేవుని సంఘాన్ని నీ కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించడం నేర్చుకో. ఇంట్లో ఎంత పని చేసినా నా కొడుకు కోసం చేశాను, నా కూతురు కోసం చేశాను, నా భర్త కోసం చేశాను, అక్కడ అలుపు సొలుపు రాదుగా, సంఘంలో, దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు చేసే పరిచర్లో నిజంగా ప్రభు అలుపు సొలుపు రానివ్వడం గొప్ప సంతోషం. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందం, సరే ఏదో జరిగింది, జనరల్ గా ఒకరు ప్రార్థన చేయమంటే ఇంకొకరు ప్రార్థన చేశారు, దానికి ఏం చేయాలి, దానికి ఏమి రియాక్ట్ అవ్వను, సరే చేయి, నువ్వే మాట్లాడు, నువ్వే చేయి. కుటుంబం ఇంట్లో ఎలా ఉంటుంది, తమ్ముడు చెల్లి అక్క ఏదైనా పొరపాటు చేస్తే సరే తీసుకో, సరే చేసుకో, ఎంత ఫ్రీగా ఉంటాం, ఇచ్చేస్తుంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఎవడైనా నీతోటి ఒక మైలు దూరం రమ్మంటే 2 మైలు వెళ్ళు, పై వస్త్రం తీసుకుంటే కింద వస్త్రం కూడా ఇచ్చే. అదేంటది? కుటుంబ వాతావరణం. దేవుని బిడ్డలుగా మనం ఈ ప్రాధాన్యతలు మనకు అర్థమవ్వాలి. నేను ముగిస్తా ఉన్నాను. మనకి 2 కుటుంబాలు దేవుడు ఇచ్చాడు, భౌతిక కుటుంబం, ఆత్మీయ కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు భౌతిక కుటుంబం కంటే ఆత్మీయ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పౌలు భక్తుడు భౌతిక కుటుంబం తాత్కాలికమైనవి, ఆత్మీయ కుటుంబం శాశ్వతమైనవి కాబట్టి భార్యలో ఉన్న లేనట్టుగా జీవించమంటున్నాడు. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి ఇక్కడ మనం దేవుని చిత్తం చేయడానికి కలిసి ఉంటున్నారు, కలిసి వెళ్తున్నారు. దేవుడు కోరుకున్న దైవిక సంతానాన్ని తీసుకురావడానికి వివాహ బంధంలోకి వెళ్తున్నారు. ఇదేమి 7 జన్మల బంధం కాదు, ఎల్లకాలం ఉండే బంధం కూడా కాదు. ఇది మనకు అర్థం కావాలి. కావున ప్రియులారా, అన్నిటికంటే దేవునికి మొదటి స్థానం, అన్నిటికంటే దేవునికి కేంద్ర స్థానం, దేవుని బిడ్డలకి మొదటి స్థానం ఇవ్వటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. అట్లాంటి ఆత్మీయ కుటుంబాలుగా అన్ని స్త్రీల సహవాసాలు కట్టుబడాలన్నది ప్రాముఖ్యంగా ఈ తెలంగాణ 2011 బ్యాచ్ స్త్రీల సహవాసం కట్టుబడాలన్నది నా ప్రార్థన. ఆమేన్.